దాని కొరకు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తుల సముదాయము నిరంతరము కృషి చేస్తూనే ఉంది. ఆ వ్యక్తుల సముదాయ సంఖ్య వందల్లో ఉంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల కాలంలో మనిషి ఒక చిన్న తప్పు అడుగు వేస్తే మొత్తం కృషి నాశనం అయిపోవచ్చు. కానీ ఇలాంటి తప్పటి అడుగు వాడు వేస్తాడు అని ఒక 5-6 సంవత్సరాల నుంచి సైంటిస్టులు ఆలోచిస్తున్నారు. అంతకుముందు సైంటిస్టులకి ఇటువంటి ఊహ రాలేదు, మేమే అంతా చేసేయగలం అనుకున్నారు. కానీ 5000 సంవత్సరాల కిందటే ఆధ్యాత్మిక జగత్తుతో నిష్ణాతులైనటువంటి ఆత్మవిద్యలో బాగా అనుభవం సంపాదించినటువంటి ఋషులు ఈ 3 సంవత్సరాల కాలం కొరకే విశేషమైనటువంటి ప్రయత్నం చేసి అనేక మంది వ్యక్తులను ముఖ్యంగా భారతదేశంలో పంపించారు. విదేశాలలో కూడా వాళ్ళు ఈ గురువుని పంపించారు, కానీ భారతదేశంలో మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో పంపించారు వాళ్ళు. ఈ గురువుల శిష్యులందరూ కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో మాకు అప్పచెప్పబడినటువంటి పని మేము జాగ్రత్తగా చేస్తాము అనేటువంటి ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. 5000 సంవత్సరాల కిందట స్పందన అని ఒక కరపత్రం నేను 2 ఏళ్ల కిందట పంపించాను. నేను మీకు కొంతమంది గుర్తుండొచ్చు దాంట్లోని విశేషాలు. ఆ స్పందనకి స్పందించినటువంటి వ్యక్తులు మీరు, మీకు తెలిసినో తెలియకపోయేదో అది వేరే విషయం. రకరకాల బాధలతో, రకరకాల ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, మిగతా సమస్యలు కానివ్వండి, ఏవో సమస్యల వంకతో మిమ్మల్ని ఒక చోటకి చేర్చడం జరిగింది. కారణం అది, ఈ సమస్యల వల్ల మీరు వచ్చారు అనుకుంటున్నారు. మీరు మీకు ఎలా అనిపిస్తుందంటే ఆ సమస్యలు ఇంకా దాటలేము మేము, ఇంకా ఈ సమస్యల నుంచి మేము బయటపడలేము, గుర్తునే చెప్తూ ఉంటారు తప్ప ఈ సమస్యల వలయం ఒక విషయ వలయంలాగా మమ్మల్ని చుట్టివేసింది. మీ భ్రమ మాత్రమే అది, అది కేవలము ఒక వంక మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక ఖచ్చితంగా ఆ సమస్యను మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎడ్గర్ అలాన్ పో పేరు కొంతమంది వినే ఉంటారు, డిటెక్టివ్ నవల రచయిత. అతను ఈ కాలపు వాడే ఉన్నాడు, లేకపోతే ఈ మధ్యనే లేడు. అతను ఈ డైలీ సిరీస్ రాసేవాడు న్యూస్ పేపర్లో, ఈ డిటెక్టివ్ కథలు రాస్తూ ఉండేవాడు సీరియల్గా. తర్వాత వచ్చే సంచికలో రేపు అని పడుతూ ఉండేది. అందులో ఒకనాడు ఉంటి స్తంభం మేడ మీద డిటెక్టివ్ ఇరుక్కుపోయాడు. చుట్టూరా సముద్రం ఉంది, సముద్రంలో దస్తీలు తిరుగుతున్నారు విలన్ యొక్క అనుచరులు మెషిన్ గన్స్ పెట్టుకుని. ఆ ఒంటి స్తంభం మేడ మీద ఈ డిటెక్టివ్ని తాళంతో చేయిస్తూ పెట్టేశారు. పూర్తిగా తాళం ఇచ్చేశారు, తాళం తీసుకుని విలన్ వెళ్ళిపోయాడు. ఒంటి స్తంభం మేడ చుట్టూరా దస్తీలు తిరుగుతున్నారు, కాపలాలు తిరుగుతున్నారు, ఇంకా ఎన్ని రకాల హౌమ్స్, క్రోకడైల్స్, సింహాలు, పుల్లు ఏమేమి పెట్టగలమో మనం సినిమా సెట్టింగ్స్ లో చూస్తూ ఉంటాం కదా, అవన్నీ పెట్టబడి ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఏంటంటే సీరియల్ అయిపోయి ఇవాళ అంతవరకు వచ్చిందనమాట కథ. హీరో ఇరుక్కుపోయాడు ఒంటి స్తంభం మేడలో, వాడిని తాళాలు వేసేశారు, కట్టి పారేశారు పూర్తిగా. చుట్టూరా కాపలాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఏంటిది వస్తుంది అంటే హీరో ఎలా తప్పించుకుంటారో మీరు తెలుసుకుంటారు అని రేపటి కథ ఇంటి ఇచ్చాడు. ఆ రోజు నిజంగా జరిగిన సంఘటనే ఫస్ట్ వరల్డ్ వార్ ముందు. ఆ రోజు న్యూస్ పేపర్లో స్టాండ్లో అసలు దొరకలేదు ఎవరికే, అందరూ అంత ఉత్సాహంతో ఎలా తప్పించుకున్నాడు ఇంత విషమ పరిస్థితి నుంచి హీరో, అంత అద్భుతమైనటువంటి నవలాలు చేస్తే ఎలా తప్పించాడు హీరోని అని అతి ఉత్సాహంతో వాళ్ళు కొన్నారు పేపర్ని. ఓపెనింగ్ సెంటెన్స్ ఉంది, ఒంటి స్తంభం మేడ నుంచి తప్పించుకున్నాక హీరో రోడ్డు మీద స్కూటర్లో వెళ్తున్నాడు అని. అంతే, ఎలా తప్పించుకున్నాడో వాడు రాయలేదు. అలా మొదలైంది ఆ స్టోరీ. నిజంగా జరిగిన సంగతి అది. అలాగే మీ సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. ఇంత విషమ పరిస్థితుల్లో మీరు ఇరుక్కుందాం అనుకుంటారు, ఎలా తప్పించుకున్నారో మీకు తెలియదు, మనకి తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది ఇంతలా చెప్పు వస్తున్నాను అంటే, అది ఉంటే తప్ప మీరు ఎక్కడికి రారు. గురువుల వద్దకు కానీ, ఆధ్యాత్మికతకు వేపు కానీ సహజంగా ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. గురువులు కూడా అలా రాలేదు. గురువులు కూడా సమస్యల వలయంలో చిక్కుకునే వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళారు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహ పీఠం వైపు నుంచి చెప్పేది ఏంటి అంటే, అసలు మీకు సమస్యలు లేవు, సమస్యలు మీ కొరకు సృష్టింపబడ్డాయి. ఎంత భయంకరమైనటువంటి సమస్యలు మీరు సృష్టింపబడి ఉంటే అంత అదృష్టవంతులు మీరు. ఇంచేత అంత భయంకరమైనటువంటి సమస్య దీని ద్వారా మేము దాటగలిగాము అనేటటువంటి ఆ గ్రాటిట్యూడ్ ఉంటుందే, అది మిమ్మల్ని ఆచార మాత్రం బంధించేస్తుంది కనుక అది గుర్తుంచుకోండి. ఇంచేత సమస్యల గురించి మీరు వరి కాకండి. సమస్యలు దే విల్ బి టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, వాటంతట అవే చేయబడతాయి. వద్ద జన్మభూమి కార్యక్రమంలో మాకందరికీ పెద్ద అనుమానం వచ్చింది, అసలు ఆ విలేజెస్కి మేము ఎలా వెళ్తామని. ప్రతి వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే, మీకెందుకు మిమ్మల్ని చేర్చబడతారు, ఎలా చేర్చబడతారో పాపం వాళ్ళకి తెలియదు మాకు తెలియదు, కానీ చివరికి మేము చేర్చబడ్డాం స్థలానికి. ఎలాగో అలాగ ఏదో ఒక ఏర్పాటు జరిగి ఆ టైంకి అక్కడికి చేర్చబడ్డాం. మీకు అలాంటి అనుభవమే వస్తుంది, ఇది మనసులో గుర్తుంచుకోండి. అంచేత ఎలాంటి బాహ్య పరిస్థితుల్లో మీరు ఉన్నా, కిందటి నెల నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, పరిస్థితుల్ని ఉండివ్వండి అలాగా. దానివల్ల మీరు మీ నిత్య జీవితంలో చాలా మార్పులు చేసుకోరు. మనం భోజనం చేస్తూనే ఉంటాం, పిల్లలు చదువు చదివిస్తూనే ఉంటాం, మిగతా పనులన్నీ చేస్తూనే ఉంటాం ఎన్ని కష్టాలు వచ్చినా. అలాగే ఈ కార్యక్రమాలు కూడా కలుపుకోండి మీరు. అది సెట్ అయ్యాక మేము ఈ పని చేస్తాము అంటే ఈ కాలం దాటికొచ్చింది. అంచేత మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయా లేదా, వాటి గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. అవి ఖచ్చితంగా అనుకూలంగా మారితే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, సంవత్సరాలలో కాదు, అది రోజుల్లోనే మారాలి. రోజుల్లోనే మారగలిగితేనే కదా మీరు మిగతా పని చేయగలరు. అంచేత గురువులని ప్రకృతిని మీ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అన్నది వాళ్ళకు వదిలేయండి. మీరు మాత్రం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇవ్వబడినటువంటి కార్యక్రమాన్ని చూచా తప్పకుండా అక్షరాల పాటించండి. కార్యక్రమాన్ని పాటించండి. మనస్ఫూర్తిగా చేయగలిగామా లేదా, విజయవాడలో ఈ కార్యక్రమాలు మొదలెడుతున్నప్పుడు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి కుటుంబం యొక్క పెద్ద కొడుకు, నాకు బాగా పరిచయితుడు సన్నిహితుడు కూడా అతను, రాలేదు క్లాస్కి. సరే నేను వెళ్ళాయి ఆ వాళ్ళింటికి సాయంత్రం. మాస్టారు నేను మీ క్లాస్కి రాలేదు అన్నాడు. అవునయ్యా రాలేదు, ఎందుకు రాలేదు అన్నా. నేను అవి ఆచరణలో పెట్టలేను కదా మాస్టారు, పెట్టలేనప్పుడు నేను రావడం ఎందుకు అనుకుని రాలేదు అన్నాడు. ముందే ఊహించేసుకున్నాడు నేను చేయలేనని. అది ఆ తప్పు కూడా మీరు చేయకండి. చేయగలరా చేయలేరా అని బేరీజు వేసుకుని చేయటం మానకండి. మొదటి చేయండి మీరు. పరీక్షలో క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేసేమన్నప్పుడు మేము పిల్లలకి ఇచ్చే అడ్వైస్ కూడా అంటే, క్వశ్చన్ పేపర్ చూసి కంగారు పడకండి. మీరు క్వశ్చన్ పేపర్ చూసుకుని మీకు వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం మొదలెట్టండి. ఆన్సర్ చేయటం మొదలెడితే వాటంతటనే మిగతా వాటికి కూడా జవాబులు రావటం అన్నది పిల్లల యొక్క అనుభవం. అది మీకు కూడా అలాంటి అనుభవమే అవుతుంది. అన్నిటికంటే పెద్ద ఉత్సాహపరిచేటటువంటి విషయం ఏంటంటే, మీరందరూ కూడా అనేక జన్మలు బట్టి సాధకులు. ఇవాళ కేవలము మీరు సాధన మొదలెట్టారు అనేటటువంటి అపోహలో ఉండకండి. చాలా జన్మ జన్మల నుంచి సాధన చేస్తూనే వచ్చారు, కానీ యుగ ధర్మము వల్ల ఆ సాధనలు మర్చిపోయాం. మనం సాధకులము అనే సంగతి కూడా మర్చిపోయాం. చివరికి ఏం గుర్తుంటుంది మనకి? భౌతికమైనటువంటి కొన్న ఇబ్బందులు మాత్రమే మనకు గుర్తుంటున్నాయి తప్ప, అసలు మనం కింది ఇదివరకటి జన్మలో చేసినటువంటి సాధనలతో పోల్చి చూస్తే, నేను మీకు చెప్పేటటువంటి సాధనలు చాలా చిన్నపిల్లలకు చెప్పే సాధనలు, అసలు మీ పూర్వజన్మ సాధనలతో పోల్చి అంచేత మీరు చేయలేకపోతున్నారు అన్నదానికి కేవలం కారణం ఒకటే ఏంటి అంటే, ఇష్టపడతండి అది మీరు చేయటానికి. మీరు చేయటానికి ఇష్టపడకపోతే ప్రపంచంలో ఏ శక్తి మీ చేత చేయించలేదు, అది మాత్రం గుర్తుంచుకోండి. మాస్టారు మీరే నా చేత చేయించేయండి సాధనలు, చేయించలేము. ఏం చేయగలను? చేయటానికి కావలసినటువంటి స్ఫూర్తి ప్రేరణ ఇవ్వగలను, చేసుకోండి మీరు అని చెప్పగలం. చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు ఖచ్చితంగా అడ్డు తొలగించగలం. కానీ మొదలెడితే మీరు సాధన, ఇది బ్యాక్గ్రౌండ్లో మనసులో ఉంచుకుని మనం చేస్తున్నటువంటి విశేష కార్యక్రమం. ఇంతవరకు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ అటెంప్ట్ చేయబడలేదు, ఎవరు ఇటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు తెలిసినంత వరకు అనేక పుస్తకాలు చదివాను, అనేక ఆధ్యాత్మిక సంస్థలతో పరిచయం ఉంది, కానీ ఇటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు. ఏమిటి ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రయత్నము? గురువుని మనం వెతుక్కోవటం లేదు, ఒక వ్యక్తిని మనము గురువుగా స్వీకరించటం లేదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. మీలో ఎవరికి కూడా భౌతికమైనటువంటి గురువు లేడు. భౌతికమైనటువంటి మార్గదర్శకుడు ఉండొచ్చు, గైడ్ ఉండొచ్చు. ఇందాక మేము ఇక్కడికి వస్తూ ఉంటే ఓ ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఆగి ఇటు వెళ్ళాలి అని అడిగాం మేము. ఇటు దిగండి, మీరు ఇలా వెళ్తే వెళ్ళిపోతారు, మీరు వెళ్ళవలసిన చోటుకి అన్నాడు. అతన్ని గురువు అన్నాం మనం, తీసుకొచ్చాడు పాపం మాకు కరెక్ట్గా చెప్పాడు. దానివల్ల మేము అనుకున్న టైం కంటే 15 నిమిషాల ముందు ఇక్కడికి రాగలిగాం. కానీ ఎందుకు రాగలిగామంటే అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ పోలీసుని గురువు అతి ఉత్సాహంతో మేము ఈ సాధన చేయండి. ఇందుకు ఈ మాట నేను చెప్తున్నాను, మీ గురువు భౌతిక జగత్తులో కనిపించడు. అసలు నిజం చెప్పాలి అంటే ఆధ్యాత్మిక జగత్తులో మీ స్వంత గురువు ఎవరినైతే మీరు గురువుగా భావించదలుచుకున్నారో, జన్మ జన్మాంతరాల నుంచి ఎవరైతే మీకు మార్గదర్శనం చేస్తూ వస్తున్నాడో, అటువంటి గురువు భౌతికంగా ఇంకా మన దగ్గరికి రాలేదు. సూక్ష్మ జగత్తులోనే ఉన్నాడు అతను. అతను సింగులర్ వాడాను తప్పది, మనందరికీ వేరు వేరు గురువులు ఉండొచ్చు. దానికి ఉంది, గురువులు సూక్ష్మ జగత్తులోనే ఉన్నారు. ఆ గురువుని పట్టుకోవటానికి మీకు దత్త ప్రదక్షిణలు అనేటటువంటి ఫార్ములా ఇచ్చాను నేను మీకు. ఈ దత్త ప్రదక్షిణలు కనుక మీరు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇవాళ రేపు ఎక్కువ దూరంలో కాదు, సంవత్సరాల తరబడి కాదు, ఈ 2-3 నెలల్లోనే మీ గురువు కలలో కానీ సూక్ష్మ రూపంతో కానీ ఏదో ఒక రూపంతో మీకు ఖచ్చితంగా చేపట్టు నడిపిస్తాను అనేటువంటి ఆశ్వాసం ఇస్తాడు. అంతవరకు వెయిట్ చేయండి, అంతవరకు ఎవరిని గురువుగా సమపడకండి. ఎవరు మీకు భౌతిక జగత్తులో గురువు కాదు, అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇందుకు ఏం చెప్తున్నాను నేను, గురు చరిత్ర తరామని చెప్పాను నేను నిన్న. గురు చరిత్రలో ఏం జరుగుతోంది? నామధారకుడు గురువును వెతుక్కుంటూ వెళ్తాడు. ఫలానాథుడు నా గురువు అని ఇతను నామం ధారణ చేశాడు. శ్రీనారాయణ శర్మ ఆచార్య నా గురువు, శెడ్డి సాయి నా గురువు, సత్యసాయి నా గురువు, రామకృష్ణ పరామర్శ నా గురువు అని మనం నామధారణ చేసుకుంటున్నాం. వాళ్ళే మన దగ్గరికి వచ్చి మీరు మా శిష్యులు అని ఒక ఐడెంటిటీ కార్డు కానీ ఒక సర్టిఫికేట్ కానీ ఎవరు ఇవ్వటం లేదు మనకి, ఇది గుర్తుంచుకోండి. మనము ఆ నామము ధారణ చేస్తున్నాం, నామధారకులమే మనం అందరం కూడా. కానీ నామధారకుడు లాగే మనము కూడా చాలా సిన్సియర్, చాలా ఆవేదన చెందుతూ ఉంటాం. ఈ గురువు అనుగ్రహం వల్ల ఫలానా వాళ్ళకి ఆ బాధలు తగ్గాయట, ఫలానా వాళ్ళకి ఇలా జరిగిందిట, ఫలానా వాళ్ళకి అలా జరిగిందిట, మరి నాకెందుకు జరగలేదు. నామధారకుడు ఆవేదన చదువుతున్నారు కదా గురు చరిత్ర, నామధారకుడు ఆవేదన. అది నిజంగా గురువు సర్వసమర్థుడు అవుతే, నిజంగా గురువు సర్వజ్ఞుడు అవుతే, నిజంగా గురువు సర్వవ్యాపకుడు అవుతే నా ఆవేదన ఎందుకు అర్థం కావటమే. దయాసాగరుడు అంటారే, కరుణామూర్తి అంటారని. ఇంతకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏముంటుంది ప్రతి వ్యక్తికి వాడు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రతివాడికి కూడా. మరి ఏది ఆ దయ, ఏది ఆ కరుణ, ఏది నీ సర్వసమర్థత అని క్వశ్చన్ చేస్తాడు నామధారకుడు. మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. చెయ్యండి కృష్ణ, కానీ గురువుని వెతుక్కోవడం ఆపకండి. అది నేను అనేది మీరు ప్రశ్నించండి, చెడామడా పెట్టండి గురువుని. నేను రీసెర్చ్ పూర్తి చేసుకుని పిహెచ్డి డిగ్రీ చేతికి వచ్చాక 4 సంవత్సరాల పాటు నాకు ఏ ఉద్యోగం లేదు. రోజు ఉత్తరం హరిద్వారకు రాసేవాడిని 4 పేజీలు. మీరు ఊహించవచ్చు ఎలా తిడుతో రాసి ఉండేవాడిని. చివరి చివరి సంవత్సరాల్లో అయితే ఇంకంతే పేజీ మొదలెట్టిన దగ్గర నుంచి 4వ పేజీ వరకు తిట్లే గురువుని. తిట్టండి, ఏం తప్పు లేదు. కానీ సంబంధం ఉంచుకోండి గురువుతో. గురువుని దూరం చేసుకోకండి. మీకు ఆవేదన ఉందా, బాధ ఉందా, ఎందుకు నాకు ఇలా జరగలేదు అనేటటువంటి నిరంతరము క్వశ్చన్ వేసుకుంటూ మీరు కనుక బయలుదేరితే గురువు ఎక్కడుంటాడో అంతవరకు కూడా మీరు వెళ్ళక్కర్లే. దారిలో ఏం చెట్టు కిందో మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడే సూక్ష్మరూపంలో గురువు మీకు దర్శనమిచ్చి మీరు ఎందుకు కంగారు పడక్కర్లేదు, మీ సమస్యలన్నింటినీ కూడా నా దగ్గర సొల్యూషన్, ఈక్వెంట్ సొల్యూషన్ ఉంటుంది గురువు దగ్గర. మనకి ఆ సమస్యలు హెల్ప్లెస్నెస్ తెలియజేస్తాయి తప్ప గురువుకి అదే హెల్ప్లెస్ సమస్య గారు ఒక కిటికతో మొత్తం మారిపోతాయి. మరి ఆ కిటిక ఎందుకు వేయటంలే ఆయన, అది ప్రశ్న. మనకి నామధారకులు కూడా ఇదే ప్రశ్న ఇచ్చాడు. అందుకే గురు చరిత్రతో మొదలెట్టండి అని చెప్పి ముందుకే ఖచ్చితంగా మన యొక్క సమస్యలే నామధారకుల యొక్క సమస్య. ఎక్కడ వస్తుంది గురువు మనకి దర్శనం? మీరు కనుక ఈ చెత్త ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీ గురువు ఖచ్చితంగా మీ ముందు చెప్పేసుకుని అవుతారు. ఏదో ఒక రోజు అంటే ఎన్నాళ్ళు మాస్తారు, ఎన్నాళ్ళు వస్తలే, నెలలు కూడా వస్తలేదు. కానీ ఆవేదన ఉందా, లేకపోతే ఇది ఎప్పుడైపోతుందిరా బాబు ఈ దత్త ప్రదర్శనలు అనే బాధతో చేస్తున్నారా, అది మాత్రం మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ చిన్నది మీరు టెస్ట్ చేసుకోండి. అంతకంటే మిగతా దేని మీరు చేసుకోవక్కర్లేదు. ఈ దత్త ప్రదర్శనలు చేస్తున్నప్పుడు నమస్తే యోగి రాజేంద్ర, దత్తాత్రేయ దయానిధి, స్మృతి దేహి మాం రక్ష, భక్తితే దేహి మేధుల్లా. యాంత్రికంగా ఉచ్చారణ చేయకండి ఈ శ్లోకాన్ని. మహామంత్రం ఇది. అనేక మంది భక్తులకు వాళ్ళ వాళ్ళ గురువు దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి శ్లోకం ఇది. యుగ యుగాలుగా ఈ కలియుగంలోనే కాదు దత్తావతారము, నిత్యావతారము అని ప్రతీది. నిత్యావతారము అంటే అన్ని యుగాలలోనూ ఉండేది, ఎప్పుడో అప్పుడు ఎంతో కొంతమందికి నిరంతరం కనిపిస్తూనే ఉంటాడు. ఏ యుగంలో ఏ టైంలో కూడా దత్తేయుల వారు భౌతిక శరీరంలో దాల్చకుండా లేని రోజు లేదు. ఎక్కడో అక్కడ ఎవరికో ఒకళ్ళ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాడు. నిరంతరము సశరీరంగా ఉండేటటువంటి అవతారం యుగ యుగాలుగా, అది గుర్తుంచుకోండి. నమస్తే యోగి రాజేంద్ర, యోగులలో రాజైనటువంటి వారికి మీరు నమస్కారం చేస్తున్నారు. దత్తాత్రేయ దయానిధి, దయానిధి కరుణా సాగరుడు కరెక్టే. స్మృతి దేహి, ఇది మనం మర్చిపోతూ ఉంటాం. నోట్తో అనొచ్చా మనం, కానీ ఏంటి మనం మర్చిపోయినక్కడ గురువు గురించి? గురువు సర్వజ్ఞుడు అనేది మర్చిపోతాం మనం, గురువు సర్వవ్యాపి అనేది మర్చిపోతాం మనం, గురువు సర్వసమర్థుడు అనేది మర్చిపోతాం మనం. స్మృతి దేవి, ఇది నన్ను గుర్తుంచుకొని, ఇది గుర్తుంచుకోండి. మీరు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి టెన్షన్ కానీ బాధ కానీ ఉంచుకోకండి. అనేక వేల వేల మంది జీవితాలలో ఈ విషయం నిరూపించబడి ఉన్నది. ఆయన ఖచ్చితంగా సర్వసమర్థుడే, ఆయన ఖచ్చితంగా సర్వవ్యాపే, ఆయన ఖచ్చితంగా సర్వజ్ఞుడే. కానీ ఆ సర్వజ్ఞుణ్ణి ఎప్పుడు మీ సమస్యను తీర్చాలి అనేది ఆయన నిర్ణయించుకునేవండి. మీరు ఆయనకి చెప్పకండి. ప్రహ్లాదుడు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ముందు మీ ప్రాబ్లమ్స్ అంత ఎవరి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఉండదు. 5 ఏళ్ళ ఒక పిల్లవాడు మూడు లోకాలను జయించినటువంటి ఒక వ్యక్తికి ఎదురు నిలబడ్డాడు. ఒక్కడ లేడు అతనికి సహాయపడతాను, మాట సహాయం చేసేవాళ్ళు కూడా లేడు. అతని గురువులే అతనికి హెల్ప్ చేయలేదు, తల్లి హెల్ప్ చేస్తే తెలుసు కదా ప్రధానం కదా. కానీ ఒక్కసారి కూడా అతను నన్ను ఈ కష్టాల బారి నుంచి తప్పించు అనలేదు. తప్పించాలో వద్దో అతను నిర్ణయించుకునేవాడు. అతను ఎలాగో తప్పిస్తాడు, ఎవరి కోసం చేస్తాడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. అది తప్పించటానికే ఈ శిష్యులకి కష్టం పడతాడు. లేకపోతే మనం అది చెప్పుకోం కదా ఈ కథంతా. మామూలుగా ఏమీ సమస్యలు లేకుండా హీరో హీరోయిన్ సుఖంగా జీవిస్తే సినిమాయే లేదు. సినిమా ఎదురు చూస్తాం, అక్కడ వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో చూసి మన రుమాలన్నీ పిండుకుంటూ వాళ్ళ కష్టాలు చూసి ఆవేదన చెందుతూ బయటకు వచ్చి ఆహా ఎంత బాగుందో ఈ సినిమా అని చెప్పి మనం ఇంకోటి చెప్తాం. ఇంచేత వాళ్ళ కష్టాలను అధిగమించారు కనుక వాళ్ళు అధిగమిస్తాడని కూడా తెలుసు మనకు ఖచ్చితంగా. నిన్న మా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏ సినిమా చూపించరాదు, ఏదో సినిమా చూస్తాను ఒంటరి పోరాట చివరికి చూస్తూ ఉంటే చాలా సీరియస్ గా రాత్రి 11:30 అయింది. నేను మా చెల్లెలు చూస్తూ ఉన్నాం, మా పిల్లలు కొడుకు ఏడేళ్ళవాడు. ఏముంది అందులో ఇంకా చూడటానికి, ఎలాగో హీరో గెలుస్తాడుగా అన్నాడు. ఏముంది అందులో చూడటానికి, కానీ ఎలాగో భక్తుడు గెలిచేదే కానీ చూస్తానుగా. ఇంత చెప్పి నేనే చూశాను సినిమా మొన్న రాత్రి తగ్గతే చెప్తున్నది. అలాగే ఎలాగో భక్తుడు గెలిచేది గెలిచేదే సమస్య. ఎంత పెద్ద సమస్య నుంచి గెలిచాడో అంత పెద్ద హీరో అనమాట వాడు. అంతకంటే ఇదేం లేదు. ఆ ధైర్యము, ఆ ధైర్యము స్మృతి దేవి అనే పదంలో అంత అద్భుతమైనటువంటి భావము ఆ శ్లోకాన్ని రచించినటువంటి భక్తుడు పెట్టాడు. మాం గచ్చ సర్వజ్ఞుడు, నీకు నేను చెప్పేది ఏం లేదు కానీ అడగవలసిన బాధ్యత నాకుంది కనుక అడుగుతున్నాను, నన్ను రక్షించు. కానీ రక్షించేస్తానేమో, రక్షించి ఊరుకుంటే మాత్రం నేను ఊరుకోను. ఎందుకు ఊరుకోను? గురువులతో తల్లిదండ్రులతో ఒక చిన్న ఇబ్బంది ఉంది, జాగ్రత్త పడండి మీరు. ఒక చాక్లెట్ ఇచ్చేసి మరిపించేసి అసలైన విషయాన్ని ఎగ్గొచ్చేస్తాం. పిల్లలు కూడా అది చేస్తాం కదా, మరిపించేస్తాం మనం. అలాగే మాము రక్ష అని సమస్య నుంచి నన్ను రక్షించేసి చివరికి నిన్ను మర్చిపోయేటట్టు నన్ను చేస్తానేమో, నిన్ను మాత్రం నేను వదిలేది లేదు. భక్తితే దేహమే దృఢ, నీ మీద దృఢమైనటువంటి భక్తి నాకు ఉండేటట్టు చెయ్యి. ఇది అసలైన సుఖులైన ఆధ్యాత్మిక కోరిక. ఆధ్యాత్మిక మొత్తము కూడా ఈ శ్లోకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది, ఈ శ్లోకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇంకా అసలు దేనికంటే మించినటువంటి ఆధ్యాత్మిక లేదు అసలు. భక్తితే దేహమే దృఢ అన్న నన్ను ఎన్ని సమస్యల్లోనైనా పడితే నాకే అభ్యంతరం లేదు. నీ మీద ఉన్నటువంటి భక్తి మాత్రము చెదరనీయకు. చెదిరిపోతే ఆ భక్తి గురువు ఇవ్వాలని గుర్తుంచుకోండి. దదామి బుద్ధి యోగంతో శ్రీకృష్ణుడు జగద్గురువు భగవద్గీత 10వ అధ్యాయాన్ని చెప్తాడు. మహర్షులకు కానీ భక్తులకి కానీ వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏదో పెద్ద భక్తులని, ఆ భక్తి కూడా నేనిస్తేనే వాళ్ళకి భక్తి ఉంటుంది తప్ప ఒక చిన్న మ్యాజిక్ చేస్తే భక్తి పోతుంది. చాలా ఈజీగా పోతుంది భక్తి. మనని మన భక్తి పోగొట్టడం చాలా తేలిక భగవంతుడికి. అంతేగా మనం ఇంకా భగవంతుడి మీద విశ్వాసం ఉంచుకోగలిగాము, భగవంతుడి మీద ప్రేమ ఉంచుకోగలిగాము అంటేనే నిదర్శనం ఏంటి అంటే మన మీద ఆయన యొక్క వరద హస్తము ఉంది అని. లేకపోతే భక్తి మనం గుర్తుకోలేము. మీరు భక్తులు అవ్వలేరు, ఆయన అవనిస్తే తప్ప. భక్తితే దేహి మేధుడా, నువ్వు ఆ దృఢమైనటువంటి భక్తి నాకు. నా అంతట నేను భక్తుణ్ణి కాలేదు ఇంతవరకు ఎవరు కూడా. వాడంతట వాడు భక్తుడు అవ్వలేదు, అవ్వలేడు కూడా. వాడంతట వాడు భక్తుడు అవ్వగలిగితే అసలు గొడవే లేదు, ఇవ్వలేము మనం. కానీ భక్తులమే మనం, లేకపోతే ఇక్కడ ఎందుకు చేయలేము, ఎందుకు ఇక్కడ కూర్చున్నాం మనం. అంటే ఇదే ప్రూఫ్ గురువు యొక్క వరద హస్తం మన మీద ఉందని. కానీ గురువు కూడా ఇష్టపడతాడు నా భక్తుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, నా భక్తుడు యొక్క చరిత్ర ఎలా ఉంది, నా భక్తుడు తన జీవితంలో నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడా, నా ద్వారా పొందగలిగేటటువంటి
ఫలితాల మీద ఎక్కువ దృష్టి చూపిస్తున్నాడా అనే ఒక చిన్న ఆవేదన ఉంటుంది. భగవంతుడు కూడా దాని కొరకు, ఆ సవరణ కొరకు ఈ సెకండ్ మంత్ లో ఈ దత్త ప్రదక్షిణాలతో పాటు ఇంకొక రెండు శ్లోకాలు కల్పబడుతున్నాయి. ఆల్రెడీ మీకు చెప్పేసే ఉంటారు, అది చెప్పేశారా తెలుసు కదా. అంచేత మూడో నాలుగో చెప్తాను నేను, తర్వాత డాట్ అని చివరికి వెళ్ళిపోతాను నేను. కానీ డాట్ అనేది మీరు డాట్ అనకండి. మీరు చేస్తున్నప్పుడు మాత్రమే మాస్టర్ మీరు నాలుగు ప్రదర్శనాలు చెప్పారు, తర్వాత డాట్ అన్నారు. నేను కూడా డాట్ అని 17వ ప్రదర్శనానికి 18వ ప్రదర్శనానికి వెళ్ళిపోకండి, మీరు మాత్రము పూర్తిగా చేయండి. మొట్టమొదట గురు ధ్యానం ఒకటి కలుపుకోండి. మీరు దత్త ప్రదక్షిణ మొదలైతే ముందు గురు ధ్యానం ఒకటి కలుపుకోండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. ఈ శ్లోకము వ్యక్తిగతమైనటువంటి గురువుకి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి తను ఎవరిని గురువుగా భావించుకుంటున్నాడో వాతన్ని ఈ శ్లోకంతోనే కీర్తిస్తాడు. ఇది గురువు యొక్క కీర్తన, గురువు యొక్క సామర్థ్యాన్ని తెలుపుతోంది. గురు బ్రహ్మ, బ్రహ్మ ఎవడు? సర్వజ్ఞుడు. సృష్టిలో అతి చిన్న అడవి నుంచి అతి పెద్ద దేవతా శక్తి వరకు కూడా